హరే కృష్ణ దండప్రణామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి మనం ఈరోజు కొత్త అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము, మూడవ స్కందంలోనే. సో మూడవ స్కందంలో పదవ అధ్యాయం, దీని పేరు వచ్చేసి ఇంగ్లీష్లో డివిజన్స్ ఆఫ్ క్రియేషన్. సో మనకి తెలుసు కదా, ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మనం ఉండే ఈ బ్రహ్మాండంలో 14 లోకాలు ఉంటాయి. సో వీటి యొక్క విభజన సృష్టి గురించి ఈ యొక్క అధ్యాయంలో చర్చ అన్నమాట. సో మొత్తం ఈ అధ్యాయంలో జరిగే విషయాలు చూస్తుంటే మనము మళ్ళీ విదురుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. దీని కారణంగా ఇప్పుడు మళ్ళీ చర్చ, మైత్రేయ ముని ఎలా బ్రహ్మదేవుడు మరి తర్వాత ఈ 14 లోకాలని సృష్టించారు, సమయం ఎలా నడుస్తుంది, కొద్దిగా చర్చ జరుగుతుంది. ఇంకా దాని తర్వాత సర్గ విసర్గ, అసలు ఏంటి సర్గలో ఏం జరుగుతుంది, విసర్గలో ఏం జరుగుతుంది, ఇదంతా సృష్టి రచన రెండు బాగా 10 టాపిక్స్ ఉంటాయి, 10 టాపిక్స్ లో సర్గ విసర్గ ఫస్ట్ 2 టాపిక్స్ అవే ఇంకా చర్చ జరుగుతుంది, అవునా. సో ఈ సర్గ విసర్గ యాక్చువల్లీ సర్గ అంటే అందులో ఎన్ని రకాలు ఉంటాయి, విసర్గ అంటే ఎన్ని రకాలు ఉంటాయి, అవన్నీ కూడా ఈ యొక్క అధ్యాయంలో మనం చర్చించుకుంటాం అన్నమాట. సో ఈరోజు మనం 1 నుంచి 9 శ్లోకాల్లో చూసేది ఏంటంటే బ్రహ్మదేవుడు మరి సేవ, ఈ సృష్టి రచన యొక్క సేవ స్టార్ట్ చేసేటప్పుడు ఆయన ఎదుర్కొన్న సమస్య, దాన్ని ఆయన ఎలా ఆ సమస్యకు పరిష్కారం చేశాడు, దాని తర్వాత ఈ యొక్క 14 లోకాలని ఆయన ఎలా విభజన చేశాడు ఈ సృష్టిలో. సో ఈ విషయాలని మనం చర్చించుకుందాము మంగళాచరణం చేసుకున్న తర్వాత. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనా శలాకయ చక్షురన్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మయ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం. శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాం స నమావోం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామీనితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్య దేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతి గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూభ్యశ్చ కృపా సింధూభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మొదటి శ్లోకం నుంచి ఈ యొక్క అధ్యాయాన్ని ఆరంభిద్దామంట. విదుర ఉవాచ, సో మొదటి 2 శ్లోకాల్లో విదురుడు ఒక ప్రశ్న అడుగుతాడు, దానికి సమాధానంగానే ఈ యొక్క అధ్యాయం మొదలవుతుంది. అంతర్హితే భగవతి బ్రహ్మలోక పితామహ ప్రజా ససర్జ కతిద దైహికీర్మానసిర్విభూ. ఇక్కడ ఏమడుగుతున్నాడంటే విదురుడు, ఓ మహర్షి మైత్రేయముని, నాకు దయచేసి ఈ బ్రహ్మదేవుడు మన పితామహ, ఈ యొక్క బ్రహ్మాండానికి పితామహ అయిన బ్రహ్మదేవుడు, ఆయన రకరకాల శరీరాల్ని ఎలా సృష్టించాడు, తన మనస్సు మరియు తన యొక్క శరీరంని ఉపయోగించుకునే కదా ఆయన సృష్టి రచన చేసింది, అందులో ఈ రకరకాల శరీరాలను ఆయన ఎలా సృష్టించాడు, ఈ అన్ని విషయాలు ఎలా చేశాడు అతను, మరి భగవంతుడు ఆయనకు ఆదేశం ఇచ్చిన తర్వాత అదృశ్యమైపోయిన తర్వాత జరిగినది ఏంటి విషయం, అది నాకు తెలుసుకోవాలనుంది, మీరు చెప్పండి నాకు అని అడుగుతున్నారన్నమాట ప్రశ్న. నెక్స్ట్ శ్లోకంలో ఏ చ మే భగవన్ పృష్టాస్ త్వయ్యర్తా బహువిత్తమా తాన్ వదస్వాను పూర్వేన చిందిన సర్వ సంశయాన్. నాకున్న సంశయాలన్నీ కూడా ఓ మహర్షి, ఎంతో విద్వానుడవైన నువ్వు దయచేసి నాకున్న సంశయాల్ని సందేహాల్ని అన్నీ కూడా నీ యొక్క సమాధానాలతో నాకున్న ప్రశ్నలన్నిటి కూడా జవాబిచ్చి ఇవన్నీ సంశయాల్ని చిన్న భిన్నం చేసేసేయండి, అంటే సంశయాలన్నీ లేకుండా చేసేసేయండి. ఇలా ఎన్నో ప్రశ్నలు ముందు కూడా అడిగాడు మైత్రేయుని, ఇప్పుడు కూడా మళ్ళీ అడుగుతున్నాడు. సో ఇవన్నిటి గురించి కూడా ఇక్కడ మీరు దయచేసి నాకు చెప్పండి, నా సంశయాల్ని దూరం చేయండి అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి అడిగి మనం చూసేది ఏంటంటే విదురుడు సరైన ప్రశ్నలను ఇక్కడ మైత్రేయుని అడుగుతున్నాడు. ఎందుకు అంటే మైత్రేయుని ఈ అన్ని ప్రశ్నలకి, విదురుడి యొక్క ప్రశ్నలకి సరైన సమాధానం ఇవ్వగలడు అనే నమ్మకంతో, ఆయనకు ఒక దృఢ విశ్వాసం ఏంటంటే తప్పకుండా మైత్రేయుని నాకు సరైన సమాధానం ఇవ్వగలడు, ఆయన సమాధానాల ద్వారా నాకున్న సంశయాలన్నీ దూరం అయిపోతాయి అనే దృఢమైన నమ్మకం, విశ్వాసం అన్నమాట. ఇటువంటి విశ్వాసమే మనకి కూడా, మనము ఎప్పుడైతే ప్రశ్నలు మన గురువును అడుగుతామో అటువంటి నమ్మకం మనకు ఉండాలి. అప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానాల వలన మనకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. సో అందుకని ముఖ్యమైన విషయం ఏంటంటే మనం సరైన వ్యక్తిని ప్రశ్నలు అడగాలి. ఎప్పుడైతే మనకు విశ్వాసం ఉందో ఈ వ్యక్తి ద్వారా నేను ప్రశ్నలు అడిగితే ఆయన ఇచ్చే సమాధానాల ద్వారా నాకున్న సంశయాలు నాకున్న సమస్యలు దూరమవుతాయి అనే నమ్మకం ఉంచి, అటువంటి నమ్మకం ఉన్న వ్యక్తితోనే మనము ప్రశ్నలు అడగాలన్నమాట. సో దానికి మనం సరైన వ్యక్తిని ఎన్నుకోవాలి, సరైన గురువుని ప్రశ్నలు అడగాలి. సో ఎలా మరి మనకు తెలిసేది సరైన గురువు సరైన వ్యక్తి అనే విషయాన్ని కూడా ఇక్కడ ప్రభుపాద వారి తాత్పర్యంలో చెప్తున్నారు. అందుకని మనము దారింపట పోయే ఎవరినో పట్టుకొని, నాయన ఈ జన్మమృత జరావ్యాధి నుంచి ఎలా బయటపడాలి, భగవద్ధమాన్ని ఎలా చేరుకోవాలి, భగవంతుడిని ఎలా ప్రసన్నం చేయాలి, నా జీవిత లక్ష్యం ఏంటి, ఇలాంటి ప్రశ్నలు అనేసి మనము దారింపటి పోయి ఎవరినో పట్టుకొని అడగం, అవునా? సో సరైన వ్యక్తిని ఎన్నుకొని అడగాలని చెప్తున్నారు. ఇది చాలా ముఖ్యమైన విషయం, ముందు తెలుసుకోవాల్సింది మనకి. దాని తర్వాత సరైన గురువు మనకు దొరికిన తర్వాత ఆ గురువుని సరైన ప్రశ్నలు అడగాలి. మనం ఏదో టైం పాస్ కోసమో, మన తెలివితేటల్ని ప్రదర్శించడం కోసమో, లేకపోతే ఇంకా ఏవో రకరకాల ఏమంటాం అల్టీరియర్ మోటివ్స్, దురుద్దేశాలతో మనము ప్రశ్నలు అడగకూడదు. మన ప్రశ్నలు ఎందుకు అడగాలంటే మనము నిజంగా మనకు ఒక సందేహం ఉంది, ఆ సంశయాన్ని మనం దూరం చేసుకోవడానికి మనం ప్రశ్నలు అడగాలి. నమ్మకం ఉండాలి మనకి ఆ గురువు పైన, మనకు ఆయన ఇచ్చే ప్రశ్నలకు సమాధానాల పైన, ఆ సమాధానాల ద్వారా నా యొక్క సందేహాలు పూర్తిగా తొలగిపోతాయి అని నమ్మకంతో మనం వినాలి. సో అందుకనే ఆ గురువు కూడా మరి ఎలా మనం ఐడెంటిఫై చేయడం ఆయన సరైన గురువు అని, మనకు ఒకటైతే తెలుసు మనకు పదం పరంపరలో రావాలి ఆ వ్యక్తి తప్పకుండా పరంపరలో రావాలి. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక మైండ్ పాయింట్ మనకు ప్రభుపాల ద్వారా చెప్తున్నారు ఏంటంటే, ఎవరైనా సరే గురువు కానీ ఎవరైనా సరే ఇలా మనల్ని ప్రశ్నలు అడిగినా, ఎవరైనా సరే మనం ప్రశ్నలు అడిగినా వాళ్ళు ఎటువంటి సమాధానం ఇవ్వాలి. సమాధానం ఇచ్చే వ్యక్తి ఎప్పుడైనా సరే అతను శాస్త్రాలు గురు పరంపర అనుసారంగానే సమాధానం ఇవ్వాలి. అంతేకాని తనకు నచ్చింది, తనకు అనిపించింది, తనకి ఇష్టం వచ్చినట్టుగా ఆలోచించుకొని ఇష్టం వచ్చింది సమాధానంగా ఇవ్వకూడదు అన్నమాట. ఆ సమాధానాలన్నీ కూడా శాస్త్రయుక్తంగా, లేకపోతే పరంపరలో మనం విన్న విషయాల్ని, గురు పరంపరలో విన్న విషయాలు మనం చెప్పాలి. ఇది సరైన విధానంగా సమాధానం ఇచ్చే విధానం. లేదు నాకు ఇష్టం వచ్చినట్టు నేను చాలా తెలివిమంతుణ్ణి, నాకు ఏ గురువు ఏ శాస్త్రం అవసరం లేదు, నా తెలివితేటలు ఉపయోగించి నేను అతనికి ఎలా అతను మన్ముగ్ధుడైపోయే విధంగా నేను ఆన్సర్ ఇవ్వగలను, అలాంటి విధంగా నేను ఆన్సర్లు నా దగ్గర ఉన్నాయి అని నేను ఇచ్చుకున్నాను అనుకోండి ఎవరైనా సరే, అప్పుడు అది సమయం వృధా, సమయం నష్టం, అంతే ఇంకేం జరగదు అక్కడ, ఎవరికి దానివల్ల మేలు జరగదు అన్నమాట. సూత ఉవాచ ఏవం సంచోదితస్తేన క్షత్ర కౌశారవీర్ముని ప్రీత ప్రత్యాహతాన్ ప్రశ్నన్ హృదిస్థానత భార్గవ. ఇక్కడ సూత గోస్వామి సడన్ గా వచ్చేసారు. చూసారా సూత గోస్వామి అంటున్నారంట, ఓ సనవ భృగు, ఒక భృగుమని యొక్క పుత్రుడయ భార్గవ. సో అప్పుడు అలా మైత్రేయమునిని విదురుడు అడిగిన ప్రశ్నలకి వైత్రేయముని ఎంతో ప్రసన్నుడైపోయాడు. ఆయన హృదయంలో ముందు అడిగిన విదురుడు అడిగిన ప్రశ్నలన్నీ కూడా గుర్తున్నాయి ఆయనకి. ఇప్పుడు ఈ ప్రశ్న అడగడం ద్వారా ఇంకా ఆయనకి ఇంకా హృదయపూర్వకంగా ఆయన ఇప్పుడు ఆ సమాధానాలు, అన్ని ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వడానికి ఆయన సిద్ధమై ఇప్పుడు ఇవ్వబోతున్నాడు. చూడండి, ఇక్కడ మళ్ళీ సడన్గా సూత గోస్వామిని తీసుకొచ్చేసారు అంటే మనకు అర్థం కావాలి. మనము ఇక్కడ చర్చించుకుంటాం అన్ని పరంపరలో వచ్చిన విషయాలని, అవునా? మనం చూసాము సూత గోస్వామి, అక్కడ శౌనకాది ఋషులు సూత గోస్వామిని అడిగారు మైత్రేయ ఋషి మరియు విదురు మధ్య జరిగే సంవాదం ఏంటని, అవునా? అలాగే పరీక్షిత్ మహారాజు కొన్ని ప్రశ్నలు సూకదేవ గోస్వామిని అడిగాడు, అప్పుడు ఆయన విదురు వైత్య సంవాదం గురించి చెప్పారు. అక్కడ విదురుడు కూడా ఎటువంటి ప్రశ్నలు నువ్వు అడిగిన విధంగానే మైత్రేయ ముని అడిగాడని. చూడండి, మీరు సూత గోస్వామినే చూడండి, సుఖదేవ గోస్వామినే చూడండి, వాళ్ళందరూ కూడా పరంపరలో విన్న చెప్తున్నారు. ఇది పరంపరలో జరిగిన సంభాషణ, చర్చ, విజ్ఞానం, అక్కడి నుంచి నేను నీకు చెప్తున్నాను సమాధానం అని చెప్తున్నారు. మరి ఇప్పుడు మరి మైత్రేయముని విదురు వాళ్ళక్కడి నుంచి చెప్తున్నారు, అది కూడా మైత్రేయముని చెప్పేశాడు. ఏమని, ఎక్కడి నుంచి చెప్తున్నాడు మైత్రేయముని? నేను పరంపరలో వచ్చాను, నేను భాగవతం పరంపరలో ఉన్నాను, ఆయన పరంపర ఏంటనేది మనం చూసేసాం ముందే, అవునా? ముందు అధ్యాయంలోనే మనం చూసుకున్నాం డైరెక్ట్గా భగవంతుడి నుంచి, సంకర్షుడి నుంచి వచ్చిన పరంపరలో ఆయన పరాశరము నుంచి విన్నారు, ఆయన గురువు నుంచి, అది భగవంతుడి నుంచి స్వయంగా జ్ఞానం అనేది వచ్చింది. సో ఆయన గురు పరంపరని ముందే డిస్క్రైబ్ చేసేసారు, నా గురు పరంపర ఇది, ఇక్కడ నుంచి నేను ఈ జ్ఞానాన్ని విన్నాను, అది మీకు చెప్తున్నాను. అదే జ్ఞానాన్ని సుఖదేవ గోస్వామి, పరీక్షిత్ మహారాజు చెప్తున్నారు, అదే జ్ఞానాన్ని విన్నది సూత గోస్వామి. ఆ సుఖదేవ పరీక్షిత్ సంవాదంలో ఆయన కూర్చొని ఉన్నాడు సూత గోస్వామి, అదే అసెంబ్లీలో, అదే క్లాస్లో ఆయన కూడా కూర్చొని విని అదే మళ్ళీ శౌనకాదృశ్యులకు చెప్తున్నారు. ఇక్కడ అదే ఇక్కడ వస్తుంది మళ్ళీ. సో మనము చూసేది ఏంటంటే భాగవతం మొత్తంలో కూడా ఈ విషయాన్ని గమనిస్తాం మనము. ప్రతిసారి ప్రతి ఒక్కరు ఎవరు ఏ ప్రశ్న ఎవరిని అడిగినా వెంటనే వాళ్ళ ఒక అథారిటీని కోట్ చేస్తారు. మనం అనుకోవచ్చు అరే ఏంటి వీళ్ళు, వీళ్ళ ప్రశ్న అయితే వెంటనే సమాధానం చెప్పొచ్చు కదా ఈ భాగవతంలో, ఇది ఎవరు ఎప్పుడు ఎక్కడ అడిగారు, మళ్ళీ అది ఏ పరంపరలో వచ్చింది ఆ ప్రశ్న, ఎవరు ఎక్కడ ఎవరికి చెప్పారు, ఇవన్నీ ఎందుకు మనకు డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పుకుంటే సరిపోతుంది కదా అంటే, ఈ విషయమే గమనించడానికి, మనకు ఈ విషయం మనకు తెలియజేయడానికి, ఈ విషయం మనం నేర్చుకోవాలి ఇందులోంచి. ఏంటంటే ఎక్కడైనా సరే మనం చూస్తే ఎవరు ఎంత పెద్ద ఋషి అయినా, సుఖదేవ గోస్వామి అయినా, సూత గోస్వామి అయినా, మైత్రీముని అయినా, ఇంత పెద్ద మహామునులు, మహారుషులు, మహాభక్తులు కూడా ఎప్పుడైనా సరే వాళ్ళు చెప్పేదన్ని వాళ్ళు పరంపరలో విన్నది, లేకపోతే భగవంతుడి నుంచే స్వయంగా విన్నది, అలా శాస్త్రాల నుంచి వాళ్ళు చెప్తారు. అంతేకాని వాళ్ళకు ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ చెప్పట్లేదు, వాళ్ళకు తోచినట్టుగా. సో ఇది మనం గమనించవలసిన విషయం. ఎందుకంటే ఇవాళ రేపు మార్కెట్లో బయట చాలామంది గురువులు ఉన్నారన్నమాట. వాళ్ళు గురువుగా వాళ్ళ పేర్లు పెట్టుకొని అడ్వర్టైజ్మెంట్ చేసుకొని పెద్ద గురువులుగా చలామణి అవుతున్నారు. వాళ్ళు పరంపరలో రారు. వాళ్ళ పరంపర ఏ పరంపర ఎవరికి తెలియదు. వాళ్ళు చెప్పే ప్రవచనాలు ఒక్కసారి కూడా భగవంతుడు చెప్పిన విషయాలని కానీ, శాస్త్రాలని కానీ, ఆచార్యులను కానీ, గురు పరంపర గురించి కానీ ఎక్కడి నుంచి వాళ్ళు వింటున్నారు, ఎక్కడి నుంచి వాళ్ళు చెప్తున్నారు అనే విషయాన్నే చెప్పరు వాళ్ళు. ఎప్పుడు ఒక భగవద్గీత కానీ, భాగవతం కానీ, ఏ వేద శాస్త్రాలు, ఏ శ్లోకాన్ని కూడా వాళ్ళు కోట్ చేయరు. కానీ మీరు ఏ ప్రశ్న అడిగినా, ఆ ప్రజలు అడిగిన ఏ ప్రశ్నలకైనా సరే, అది ఏ ప్రశ్న అయినా, ఆధ్యాత్మికమైన, భౌతికమైన, ఎంతో అద్భుతమైన, మనోహరంగా, మంచి శబ్దాలతో, మంచి వాక్యాలతో, మీరు ముగ్ధులైపోయే విధంగా, ప్రజలందరూ, సామాన్య ప్రజలందరూ ముగ్ధులైపోయే విధంగా చాలా పాండిత్యంతో, అంటే ఇంగ్లీష్లో కానీ ఏ లాంగ్వేజెస్లో ఇస్తే ఆ లాంగ్వేజ్లో మంచి శబ్దాలతో, మంచి వాక్యాలతో వాళ్ళు ఎలాంటి జవాబు ఇస్తారంటే, ఆ జవాబు విని వాహ్ ఏం ఆన్సర్ ఇచ్చాడు, సూపర్ ఆన్సర్ ఇచ్చాడు. కానీ ఆన్సరు, ఆయన ఇచ్చిన ఆన్సరు మరి ఆయన గురు పరంపరలో విన్నే చెప్తున్నాడు ఆ ఆన్సరు, లేకపోతే ఏ శాస్త్రం నుంచి ఆన్సర్ చెప్తున్నాడు, అది ఎందుకు మనకి, అది ఎవ్వరు పట్టించుకోరు. అది వచ్చిన సమస్య అనమాట సమాజంలో. ఇప్పుడు చాలామంది బయట సెల్ఫ్ హెల్ప్ గురూస్ అంటారనమాట, లేకపోతే మోటివేషనల్ గురూస్, ఇలా చాలామంది గురూస్ రకరకాల పేర్లతో చాలామంది మార్కెట్లో మీకు దొరుకుతారనమాట. సో వాళ్ళు మీరు లెక్చర్లు వింటే వాళ్ళు బాగా ఎంత బాగా చెప్తున్నారు, ప్రవచనం ఎంత బాగా చెప్తున్నారో, వాళ్ళు చెప్పిందల్లా ఇట్లా మనసులోకి వెళ్ళిపోతుంది, వాళ్ళ లెక్చర్ ఉంటే ఇంకా వినాలి, వినాలి, వినాలి అనిపిస్తుంది. అవును, కరెక్టే, కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి చెప్తున్నారు, వాళ్ళు ఎలా చెప్తున్నారు అనేది కాదు పాయింట్. వాళ్ళు ఎంత బాగా ఇంగ్లీష్లో చెప్పగలుగుతున్నారు, లేకపోతే ఏ లాంగ్వేజ్లో అయినా సరే, హిందీలో కానీ, తెలుగులో కానీ, ఏ భాషలో ఎంత ప్రావీణ్యంగా వాళ్ళు ఎంత బాగా మంచి శబ్దాలు, వాక్యాలు ఉపయోగించి చెప్పగలుగుతున్నారనేది కాదు ముఖ్యమైన పాయింట్. వాళ్ళు చెప్పే ఆ సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళ తెలివి బుద్ధి నుంచా? ప్రతి ఒక్క జీవి ఇక్కడ విష్ణువు తప్ప మిగతా వాళ్ళందరూ కలుషితమైన అనర్థాలతో నిండిన వ్యక్తులే. అవునా? అందుకనే మనము పర్ఫెక్ట్ కాదు. అందుకే మనం పర్ఫెక్ట్ సోర్స్ నుంచి, శాస్త్రాల నుంచి, మన గురు పరంపర నుంచి, లేకపోతే భగవంతుడి నుంచి ఇచ్చిన వాక్యాల నుంచి డైరెక్ట్గా మనం ప్రజెంట్ చేయాలన్నమాట. అందుకని ప్రభుపాల ద్వారా అనేవారు, నేను పర్ఫెక్ట్ కాదేమో, కానీ నేను ఇచ్చే ఈ యొక్క శాస్త్రం, నేను ఇచ్చే ఈ సమాధానం, నేను ఇచ్చే ఈ ఫిలాసఫీ మాత్రం పర్ఫెక్ట్. ఎందుకు? నేను గురు పరంపరలో యాజ్ ఎ పోస్ట్ మ్యాన్, పోస్ట్ మ్యాన్ ఎలా మనకు లెటర్ అందిస్తారు, ఆ పోస్ట్ మ్యాన్ పర్ఫెక్ట్ కాకపోయినా ఆ లెటరు ఎలా ఉందో, ఆయనకు ఎలా వచ్చిందో పైన నుంచి అలాగే మనకు డెలివర్ చేస్తున్నట్టు. సో పోస్ట్ మ్యాన్ పర్ఫెక్ట్ లేకున్నా లెటర్ మాత్రం పర్ఫెక్ట్. అలా ప్రభుపాల ద్వారా అన్నారు, నేను పర్ఫెక్ట్ లేకపోయినా కానీ ఈ నేను చెప్పే సమాధానం కానీ, నేను చెప్పే శాస్త్రం కానీ పర్ఫెక్ట్. ఎందుకంటే నేను ఎలా ఉందో అలాగే, భగవద్గీత యాజ్ ఇట్ ఈస్. అందుకే మీరు చూడండి, ప్రభుపాల గారు కూడా భగవద్గీత ఇవ్వగానే స్టార్టింగ్లోనే, ఇంట్రొడక్షన్ లేని భగవద్గీత స్టార్ట్ చేయకుండా ముందే మనకు మొత్తం ఒక లిస్ట్ ఇచ్చేస్తారు. మన గురు పరంపరది కృష్ణుడి నుంచి తీసుకొని శీల ప్రభుపాల వారికి, తన వారికి ఎలా గురు పరంపర ఉంది, ఆ గురు పరంపరలో ఎవరెవరు గురువులు ఉన్నారు, ఎంతమంది ఆచార్యులు ఉన్నారు, 32 మంది, మొత్తం డీటెయిల్గా ఉన్నాయి. మరి మీరు చూడండి, భగవద్గీత స్టార్టింగ్లోనే ఈ భగవద్గీత కూడా నా గురువు, ఇది ఒక ఆచార్యులకు ఆయన అంకితం చేస్తారు. అంతేకాకుండా ప్రతి దగ్గర మనం ఎక్కడ చూసినా కానీ, భాగవతంలో కూడా ఎన్నోసార్లు చూసాం, జీవ గోస్వామి గారిని, లేకపోతే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని, లేకపోతే చైతన్య మహాప్రభుని, లేకపోతే శ్రీధర స్వామి, లేకపోతే విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ని, ఇలా ఎంతోమంది ఆచార్యులను కోట్ చేస్తారు. ఈ ఆచార్య ఇలా చెప్పారు, ఈ ఆచార్య ఇలా చెప్పారు అని. సో వాళ్ళందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్న ఇన్ఫర్మేషన్, వాళ్ళ దగ్గర నుంచి లభించిన ఇన్ఫర్మేషనే ప్రభుపాలు మనకిస్తున్నారు, మనకు అర్థమయ్యే విధంగా. సో చేసుకోవాలి, ఇది ముఖ్యం పాయింట్ అని. వాళ్ళు ఎంత వాళ్ళ యొక్క వాక్చాతుర్యంతో, వాళ్ళ వాక్చాతుర్యంతో మీరు ముగ్ధులు అవ్వకూడదు. వాళ్ళు యూజ్ చేసే వర్డ్స్ కానీ, వాళ్ళు యూజ్ చేసే లాంగ్వేజ్ కానీ, దాని ద్వారా వాళ్ళ యొక్క భాష, లేకపోతే వాళ్ళ యొక్క వాక్చాతుర్యంతో మీరు ప్రభావితం కాకూడదు. ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే, మీరు ఎన్నిసార్లు అతను భగవద్గీతలోంచి కానీ, వేదశాస్త్రాల్లోంచి కానీ, భాగవతంలోంచి కానీ చెప్తున్నాడు పాయింట్స్, లేకపోతే ఎన్నిసార్లు అతను తన గురువుల గురించి, ఈ మా గురువు లేకపోతే మా ఆచార్యులు వాళ్ళ పరంపర ఏది ఎన్నిసార్లు చెప్పుకుంటున్నాడు, ఎంతమంది వాళ్ళ పరంపర గురించి చెప్తారు? ఎందుకంటే వాళ్ళు ఏ పరంపరలో ఉన్న వాళ్ళకే తెలియదు, వాళ్ళకి పరంపరే తెలియదు సరిగా. కానీ వాళ్ళు ఎలా మరి ఇంత పెద్ద గురువులుగా చలామణి అవుతున్నారంటే, వీళ్ళు సెల్ఫ్ హెల్ప్ గురూస్, మోటివేషనల్ గురూస్ వీళ్ళందరూ కూడా ఏంటంటే, బాగా కొంచెం తెలివి ఉంది అంతే. ఆ తెలివి ఉపయోగించి ఆ ప్రశ్నలు, వాళ్ళకు ఉన్న ప్రశ్నలకు సరైన సమాధానాలు వాళ్ళు చెప్పగలుగుతున్నారు వాళ్ళ తెలివితో. ఇప్పుడు మామూలుగా సాధారణ మనుషులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు చాలామంది మూర్ఖులుగా ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే, వాళ్ళకి శాస్త్రం తెలియదు, పరంపర తెలియదు, ఏమీ తెలియదు, అమాయకులు. అందుకే అటువంటి వారు ఏంటంటే, అలా ఎవరు ఏదన్నా బాగా చెప్తే వినేసి వాళ్ళని గురువుగా స్వీకరించేసి నమ్మేసి వాళ్ళని ఫాలో అయిపోతూ ఉంటారు. కానీ మీరు వాళ్ళు చెప్పేవి తప్ప కరెక్ట్ అనేది పాయింట్ పక్కన పెట్టండి. అందులో కొన్ని తప్పు ఉంటాయి, కొన్ని కరెక్ట్ ఉంటాయి, ఓకేనా? సో మీరు కరెక్ట్ ఉన్నాయి, అదే కరెక్ట్ ఉన్నాయి, బాగున్నాయి కదా, మరి అవి స్వీకరించవచ్చు కదా అంటే, అక్కడ కరెక్ట్ ఉన్న పాయింట్స్ అన్నీ కూడా దానికన్నా 100 రెట్లు పాయింట్స్ మనకు భాగవతంలో కానీ భగవద్గీతలో కానీ ఉంటాయి. మీరు ఏదైనా చూడండి, పెద్ద పెద్ద ఆథర్లు ఉంటారు బయట, అదే 7 హ్యాబిట్స్ అదేవో చాలా పుస్తకాలు రాశారు అలాంటివి బయట, ఎన్నో మోటివేషనల్ పుస్తకాలు, ఇంకా ఎన్నో రకాల స్పిరిచువల్ పుస్తకాలని, మీకు జీవితం గురించి విలువలు తెలిపే వాల్యూ బేస్డ్ పుస్తకాలు ఎన్నో ఉంటాయి. అందులో ఉన్న అన్ని ప్రిన్సిపల్స్, అన్ని వాల్యూస్ మీరు ఏమైనా తీసుకురండి, అవి మనకు శాస్త్రాల్లో మీకు చూపించగలం మేము, అన్ని శాస్త్రాల్లో ఉన్నాయి ఇక్కడక్కడ. సో ఆ విషయం మనం గుర్తుంచుకోవాలి ఫస్ట్ థింగ్. సో అందుకని మనము ప్రజెంటేషన్ మీద దానికి అట్రాక్ట్ అవ్వకూడదు, వాళ్ళు ఇచ్చే పాయింట్స్ ఎక్కడి నుంచి ఉన్నాయి, ఎందుకంటే అందులో కొన్ని పాయింట్స్ రాంగ్ కూడా ఉంటాయి వాళ్ళు చెప్పే వాటిల్లో, అవి సామాన్య ప్రజలు గుర్తించలేరన్నమాట. అవి ఎప్పుడో 50 సంవత్సరాల తర్వాత, 100 సంవత్సరాల తర్వాత ఎవడో కనిపెడతాడు, అరే వీడు చేసింది, వీడు చెప్పింది తప్పు, అది రాంగ్ పాయింట్ అని. సో అందుకనే మనం కరెక్ట్ నాలెడ్జ్ అంటే, మనకి సరైన నాలెడ్జ్ అనేది మనకి వేదశాస్త్రాల నుంచి, పరంపరలోంచి మనకు వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు అలా మైత్రే ముని అతను విన్నది విషయం ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారనమాట. మైత్రే ఉవాచ విరించోపి తచక్రే దివ్యం వర్షశతం తపః ఆత్మన్యాత్మానమావిశ్య యతః భగవాన్ అజః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మైత్రి ద గ్రేట్లీ లెర్న్డ్ సేజ్, ఎంతో మహాముని అనే మైత్రి ముని విదురుకి చెప్తున్నాడు, హే విదుర, బ్రహ్మదేవుడు ఆ విధంగా భగవంతుడి ఆదేశానుసారంగా, భగవంతుడు ముందే చెప్పేశాడు నువ్వు తపస్సు చెయ్యి, ధ్యానం చెయ్యి, భక్తి చెయ్యి, నా ఆదేశాలని పాటించని, అదే విధంగా భగవంతుడి ఆదేశానుసారంగా 100 దివ్య సంవత్సరాలు, దేవతా సంవత్సరాలు, 100 సెలెస్టియల్ ఇయర్స్ తపస్సు చేశాడు, ధ్యానం చేశాడు భగవంతుడి పైన, భగవంతుడి ఆదేశానుసారంగా. ఇది శుద్ధ భక్తి, నేను చెప్పాను ముందే మనం చర్చించుకున్నాం నిన్న క్లాస్ లో కూడా, భగవంతుడి ఆదేశానుసారంగా మీరు ఏ విషయం అయితే చేస్తారో అదే పనైనా సరే అది భగవంతుడి సంతృప్తి కోసం భగవంతుడి ఆదేశానుసారంగా చేస్తే అది భక్తి, అది డెఫినేషన్ భక్తిది. సో మీరు తపస్సు చేస్తున్నారా ప్రభుజీ, వీళ్ళు తపస్సు చేస్తున్నారు అది భక్తి ఏంటి, ధ్యానం చేస్తున్నారు అది భక్తి ఏంటి, భక్తి అంటే ఓన్లీ హరే కృష్ణ జపం చేయడం కూడా అందులో కూడా మనం ధ్యానం చేస్తాం, అది కూడా ఒక తపస్య. తపస్య అంటే ఏంటి, అర్థం ఏంటి తపస్య అంటే, మనకు అది చేయడానికి కొంచెం కష్టంగా ఉంది, అది మనం అందులో చేసేటప్పుడు ఎన్నో సమస్యలు వస్తుంటే ఆ సమస్యలు మనం తట్టుకోవాలి, అదొక డిఫికల్టీ అన్నమాట. అయినా కానీ మనము అది కష్టమైనా కానీ అది మనకు మేలు చేస్తుంది, ఇది కష్టమైనా కానీ నాకు ఇది మేలు చేస్తుంది, నా ఆధ్యాత్మిక జీవితానికి ఇది దోహదపడుతుంది అనే విషయాన్ని మనం గ్రహించి ఎంత కష్టమైనా సరే దాన్ని తట్టుకొని దాన్ని అధిగమించి మనం ఆ కార్యాన్ని నెరవేరిస్తే భగవంతుడి యొక్క ఆదేశానుసారంగా అది భక్తి, భగవంతుడిని సంతృప్తి పరచడానికి. సో అలా ఇక్కడ మనకి బ్రహ్మదేవుడు కూడా అలా 100 దేవతా సంవత్సరాలు తపస్సు చేయడం ద్వారా ఈ విధంగా భగవంతుడు ఆదేశానుసారంగా ఆయన భక్తి చేసుకున్నాడు. దాని తర్వాత ఇప్పుడు సృష్టి రచన స్టార్ట్ చేస్తారు. చూడండి, ముందు ఫస్ట్ స్ట్రాంగ్ సాధన చేయాలన్నమాట. సేవ స్టార్ట్ అయ్యే ముందు ఫస్ట్ ఏం చేస్తున్నారు ఇక్కడ బ్రహ్మదేవుడు, మంచి స్ట్రాంగ్ దేవతా సంవత్సరాలు ఫుల్ భగవంతుడి పైన తపస్సు ధ్యానం చేశారు, భక్తి చేసుకున్నారు. సో ఇది సేవ కూడా భక్తిలోనే ఒక పార్ట్, సాధన కూడా భక్తిలోనే ఒక పార్ట్. కానీ ఇప్పుడు మనము ఇక్కడ చూసినట్టుగా మనం ఎవరైనా అబ్జర్వ్ చేయండి, మీరు చాలా మంది ప్రభుపాల ద్వారా ఎన్ని సంవత్సరాలు ఆయన స్నానం చేసిన తర్వాత ఆయన చూసారు, మనం ప్రచారం చేస్తున్నారు కానీ మనం ఒక రేంజ్లో ప్రచారం చేసిన తర్వాత, ఎందుకంటే లైఫ్ టైం అంతా ఆయన సాధన చేశారు. భక్తి సిద్ధాంత శ్రేష్ఠాకురు ఆయన ప్రచారం ఆరంభించకన్నా ముందు ఎన్నో సంవత్సరాలు మాయాపూర్లో కూర్చొని ఎన్ని సంవత్సరాలు ఆయన కోట్లాది నామాలు భగవంతుడి జపించారు, ఎంత తపస్సు చేశారు. సో సాధన అనేది చాలా ముఖ్యం అన్నమాట. సో అందుకనే మంచి సాధన చేసిన తర్వాత బ్రహ్మదేవుడు దానివల్ల లాభం ఏంటో ఇప్పుడు చూస్తాం మనం. తద్విలోక్యాబ్జ సంభూతో వ్యావాయునాయధిష్ఠిత పద్మం అంబశ్చ తత్కాల కృత వీర్యేన కంపితం. ఇప్పుడు ఏం జరిగింది అంటే బ్రహ్మదేవుడు దాని తర్వాత ఇప్పుడు 100 తపస్సు చేసిన తర్వాత భగవంతుడి ఆదేశానుసారంగా భగవంతుడు అదృశ్యమైపోయిన తర్వాత ఆయన చూసే ఏ పద్మం పువ్వు పైన అయితే ఆయన కూర్చొని ఉన్నాడో ఆ పద్మం పువ్వు ఆ కాడ ఆ మొత్తం కూడా కింద జలాలు ఉన్నాయి, ఆ జలాల నుంచి వస్తుంది కదా. ఇప్పుడు ఆ జలము మరియు ఆ ఎంతో తీవ్రంగా గాలి వీస్తుందంట, ఎంతో తీవ్రమైన గాలుల కారణంగా ఆ జలాలు కూడా జలం కూడా అంతా కంపించిపోతుంది. ఆ జలాల్లో ఉన్న ఈ పువ్వు అంతా మొత్తం, అంటే బ్రహ్మదేవుడు కూర్చున్న మొత్తం అందులోనే సృష్టి అంతా ఉంది, అంతా కూడా కంపిస్తుంది అన్నమాట. అంటే బ్రహ్మదేవుడు కూర్చున్నాడు ఎర్త్క్వేక్లాగా, మీరు కూర్చుంటే ఎలా ఎర్త్క్వేక్ భూకంపం వచ్చినప్పుడు కంపించిపోతుంది కదా కింద కూర్చున్న కింద భూమి అంతా. అలాగే ఇప్పుడు బ్రహ్మదేవుడి పరిస్థితి అక్కడ భూకంపం వచ్చినట్టు అయిపోయింది బ్రహ్మదేవుడికి. ఏమైంది చూస్తుంటే అక్కడ ఎంతో తీవ్రంగా గాలులు వీస్తున్నాయి. ఇప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి చేయడానికి ఆలోచించి ఇప్పుడు సృష్టి చేయబోతున్నాడు, దానికన్నా ముందే ఆయన గమనించింది ఏంటంటే ఫస్ట్ ఇలా ఎంతో తీవ్రమైన గాలుల ద్వారా మొత్తం ఆ పువ్వు మొత్తం ఆ కమల పువ్వు మొత్తం కూడా గాలి ఊగుతుంది అన్నమాట, కంపించిపోతుంది. ఇప్పుడు వెంటనే ఇప్పుడు ఏం చేయబోతున్నాడు బ్రహ్మదేవుడు అనేది మనం చూద్దాం. సో దానికన్నా ముందు ఇక్కడ మన ప్రభుపాల ద్వారా దీని ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు ఈ బ్రహ్మదేవుడు ఈ యొక్క ఘటన ద్వారా. సో బ్రహ్మదేవుడు కూడా మంచి సాధన చేసి ఆయన సేవ స్టార్ట్ చేయకుండా ముందే సమస్య ఎదుర్కొన్నాడు, అవునా. సో ఇది మాయ యొక్క ఇలా ఏదో ఒక విధంగా రకరకాలుగా కొన్ని కఠినమైన పరిస్థితుల్ని మన ముందుంచుతుంది అన్నమాట. మాయ మోహితం చేయడం ఒక పని అయితే ఇంకొకటి ఇలాంటి సమస్యల్ని కూడా మనం ముందుంచడం కూడా మాయ పని అన్నమాట. ఎందుకు అంటే మనం ఎప్పుడైతే భగవంతుడి భక్తి చేయడం స్టార్ట్ చేసేస్తాము అంటే మనము మాయ పైన యుద్ధాన్ని ఘోషించేసినట్టంట. ఎందుకు, ఎందుకంటే మాయ ఒక కార్యక్రమం ఏంటంటే భౌతిక ప్రపంచాన్ని సంరక్షించడం, ఇందులో మనందరినీ కూడా ఇక్కడే ఉంచేటట్టుగా చూడడం. యాక్చువల్లీ ఏంటంటే మనము ఇప్పుడు భక్తి చేస్తున్నామంటే ఇప్పుడు ఈ యొక్క మాయా ప్రపంచం ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలేసి మనం భగవద్ధామానికి వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఇప్పుడు మాయ భగవంతుడి యొక్క సేవకురాలు, ఆమె సేవ ఏంటంటే మనం ముందు కూడా చర్చించుకున్నాం కదా, జైలర్ లాగా. అంటే ఎవరైనా ఇప్పుడు ఇక్కడ క్రిమినలు ఈ జైలు నుంచి బయటికి వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు అంటే చాలా ఇంకా స్పెషల్ ఫోకస్ ఉంటుందన్నమాట ఆ క్రిమినల్ పైన. ఒకవేళ ఆ క్రిమినల్ నిజంగానే మంచి వ్యక్తిగా మారిపోయాడు అని 100% రుజువు అయిపోయిన తర్వాత అప్పుడు జైలర్ వదిలేస్తాడు, ఆయనే వదిలేస్తాడు, వెళ్ళిపోనా నువ్వు, నీకు జైలు అవసరం లేదు, వెళ్ళిపో, జైలు నుంచి బయటికి విడుదల చేస్తారు ఆయన. అలాగే ఇక్కడ కూడా మాయ అప్పటి వరకు టెస్ట్ చేస్తుంది మనని, నిజంగా వీడు నిజంగా భక్తి చేయాలని, నిజంగా భక్తి నిజంగా ఉందా లోపల భగవంతుడు భక్తి చేయాలని, లేకపోతే సరైన క్వాలిఫికేషన్ ఉందా, ఆయనకి యోగ్యత ఉందా, అర్హత ఉందా, నిజంగానే శుద్ధమైపోయాడా అన్న లోపల అనర్థాలు ఏం లేవా. సో ఇవన్నిటికీ టెస్ట్ చేస్తుంది అనమాట మాయ. సో ఆ టెస్ట్లు అనేవి మనకు భక్తి స్టార్ట్ చేయగానే టెస్టులు కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇంకా భక్తిలో పెరిగిన కొద్దీ ఎగ్జామ్లు ఇవ్వడా, ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్కి వెళ్ళే వరకు ఎగ్జామ్ కూడా పెరుగుతూ ఉంటుంది కదా, సిలబస్ ఎగ్జామ్ అంతా అలాగే పెరుగుతూ ఉంటుంది అనమాట. మనకు కూడా భక్తిలో మనం అధిక ముందుకెళ్ళిన కొద్దీ మాయ కూడా పెద్ద పెద్ద రకరకాల సమస్యలు, అందులో టెంప్టేషన్స్ కానీ, మోహించడానికి, మోహితం చేయడానికి, లేకపోతే రకరకాల కఠిన పరిస్థితుల్ని మీ ముందుంచుతుంది. ఇప్పుడు బ్రహ్మదేవుడు సేవ స్టార్ట్ చేయకముందే ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. సో అందుకనే ఇక్కడ ఈ మాయ మరియు జీవ ముందు మనం భక్తి ఎప్పుడు స్టార్ట్ చేస్తామో అప్పుడు యుద్ధం ఘోషించినట్టే మాయ పైన. సో మాయ ఇంకా జీవ పైన మధ్యలో యుద్ధం జరుగుతుంది. ఇక్కడ బ్రహ్మదేవుడు మరియు మాయ మధ్యలో ఈ యుద్ధం జరుగుతుంది, ఇక్కడ ప్రభుపాల ద్వారా రాశారు. కానీ ఇలాంటి యుద్ధం జరిగినప్పుడు ఎవరైతే జీవాత్మలు ఘోషించేశారు యుద్ధం, కానీ మాయ చాలా స్ట్రాంగ్, అంత వీక్ కాదు ఎనిమి. సో మాయ చాలా స్ట్రాంగ్. సో ఒకవేళ ఎవరైనా అంత స్ట్రాంగ్గా లేరనుకోండి భక్తిలో, అంటే బలం లేదనుకోండి భక్తిలో, అంటే ఒక వ్యక్తి ఇప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు బలం లేదనుకోండి, ఏమవుతుంది, ఎదుటి శత్రువు చాలా బలవంతుడైతే మిమ్మల్ని చంపపారేస్తారు, అవును. సో మనం ఓడిపోతాం యుద్ధంలో. అలాగే కొంతమంది ఎవరైతే ఇప్పుడు యుద్ధంలో ఘోషించేశారు కానీ ఒకవేళ అంత బలం లేకపోతే అప్పుడప్పుడు మాయ యొక్క ప్రభావానికి తట్టుకోలేక, మాయ యొక్క అటాక్ ఆక్రమణ తట్టుకోలేక కొంతమంది పతనమైపోతారు అలా భక్తి జీవితం నుంచి కూడా. సో అందుకనే మనము ఎప్పుడైనా సరే చాలా భక్తిలో స్ట్రాంగ్గా ఉండాలి. ఎలాగైతే యుద్ధం చేయడానికి ఒక వ్యక్తికి, క్షత్రియుడికి కానీ, సోల్జర్కి కానీ, సిపాయికి కానీ మంచి శక్తి ఉండాలి, శరీరంలో శక్తి ఉండాలి, బలం ఉండాలి, అవునా. సో అదేవిధంగా మనకు కూడా ఇక్కడ కూడా భక్తిలో కూడా మనకి ఇప్పుడు ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎలా యుద్ధంలో అవసరమో, ఈ మాయ పైన యుద్ధం చేయడానికి మనకి స్పిరిచువల్ స్ట్రెంగ్త్ కావాలి, ఆధ్యాత్మిక బలం భక్తి ద్వారా. అది ఎలా వస్తుందంటే సాధన, తపస్య ఇవన్నీ చేయడం ద్వారా. సో అది బ్రహ్మదేవుడు చేశాడు, దాని ద్వారా ఆయనకి ఎంతో బలం వచ్చింది. అదే విషయం మనం చూడబోతున్నాం. అందుకే ఇక్కడ ప్రభుపాల ద్వారా రాశారు. కానీ భగవంతుడి కృప వలన, బ్రహ్మదేవుడు చేసుకున్న భక్తి వలన, తపస్సు వలన ఆయనకి ఎంతో బలం ఉంది. ఆ బలంతో ఆయన ఎదుర్కోగలిగాడు ఈ మాయని. ఎలా ఎదుర్కోగలిగాడు ఈ మాయకు సృష్టించిన ఈ సమస్యని నుంచి ఆయన ఎలా ఎదుర్కొని సేవ చేయగలిగాడు అనేది టాపిక్ అన్నమాట ఈరోజు మెయిన్ పాయింట్. సో ఇప్పుడు చూద్దామంట నెక్స్ట్ శ్లోకంలో. తపసాహ్యేదమానేన విద్యయా చాత్మ సంస్థయా వివృద్ధ విజ్ఞాన బలో న్యాపాయ సారీ న్యాపాద్ వాయుం సహాం భస. ఇక్కడ బ్రహ్మదేవుడు తపస్సాహ్యేదమానేన, ఈ తపస్స ఎంత బాగా చేశాడంటే దాని ద్వారా ఆయన యొక్క శక్తి అనేది చాలా ఇంప్రూవ్ అయిపోయింది, చాలా డెవలప్ అయిపోయింది. ఏదమానేన ఇంక్రీజింగ్. దాని తర్వాత విద్యయా చాత్మ సంస్థయ, విద్య ఆయన యొక్క జ్ఞానం అది కూడా పెరిగిపోయింది. ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం అందులో కూడా ఆయన ఎంతో ఉన్నతి సాధించాడు. అంతేకాకూడదు, ఇప్పుడు చేసుకున్న తపస్సు ఈ జ్ఞానం భగవంతుడు ఆదేశానుసరణ చేశారు కదా ఇంతసేపు ఇన్ని రోజులు, తద్వారా వివృద్ధ విజ్ఞాన బలో ఎంతో వృద్ధి చెందాడు ఈ విషయాల్లో, ఆధ్యాత్మిక జ్ఞానంలో, సాధనలో, తపస్సులో, తద్వారా ఏంటంటే విజ్ఞానంలో కూడా ఆయన పరిపక్వత సాధించాడు అనమాట. ఇప్పుడు ఒకటి నాలెడ్జ్ మనకు ఉండడం, ఇంకోటి సరైన విధంగా దాన్ని ఉపయోగించడం. మీ దగ్గర అస్త్రం ఉంటే సరిపోదు, దాని అస్త్రాన్ని సరిగ్గా వినియోగించడం కూడా తెలుసుకోవాలి. మన దగ్గర ఓన్లీ ఒక యుద్ధం చేస్తే మన దగ్గర గన్ ఉందనుకోండి మనము సరిపోదు, అది గన్నును ఎలా కాలవాలో, దానికి కావాల్సినంత బలం ఉండాలి, దానికి కావాల్సిన తెలివి ఉండాలి, దాన్ని ఎలా కాలవాలో తెలవాలి, అప్పుడే మన దగ్గర గన్ను ఉంటే లాభం. లేకపోతే గన్ను ఉన్నా కానీ ముందర శత్రువు వచ్చినా గన్ను ఉన్నంత మాత్రంలో, బుల్లెట్ ఉన్నంత మాత్రం మనం చంపలేము శత్రువుని. ఎలా గన్నుని ఎలా నొక్కాలో, ఎలా పట్టుకోవాలో తెలియకపోతే. సో అందుకనే ఇక్కడ మనం చూసింది ఏంటంటే బ్రహ్మదేవుడికి ఆ విజ్ఞానం బలంతో పాటు మొత్తం విజ్ఞానం, ఆ బలం మొత్తం ఆధ్యాత్మిక బలం అనేది ఉంది. సో ఆ బలంతో ఏం చేశారు బ్రహ్మదేవుడు, న్యాపాత్ వాయుం సహంబస, మొత్తం అక్కడున్న జలాన్ని ఆ వాయువుని అంతా కూడా మింగేశాడంట. అంత శక్తి బ్రహ్మదేవుడు లభించింది. ఇదంతా ఎలా జరిగింది? ప్రకృతిలో అంత, ఇదొక పెద్ద సమస్య అవునా? ఇప్పుడు మనకు ఏమైనా పెద్ద ఎర్త్క్వేక్ వచ్చిందా, లేకపోతే ఫ్లడ్స్ వచ్చాయనుకోండి, ఇప్పుడు కరోనా వచ్చింది, ఇప్పుడు మనం దాన్ని వెంట అధిగమించగలుగుతున్నామా? లేదే అవునా? అదే ఇక్కడ రాశారు మన ప్రభుపాదులు వారు, ఇవాళ రేపు ఎంతో ఉన్నత సాధించేశారు, ఎంతో ఉన్నత సాధించేశారు. మేము ఎంతో ఉన్నత సాధించామంటే మేము ప్రకృతితో ఎన్నో ప్రకృతిని కూడా మేము కంట్రోల్ చేయగలము అని అనుకొని మూర్ఖత్వంతో వాళ్ళ యొక్క తెలివితేటలతో ప్రకృతితో చెప్పాలంటే ఆటలాడుకున్నారు. ఇప్పుడు చేతులు కాలేయనమాట, అవి కాలుతున్నాయని అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మూర్ఖంగా మళ్ళీ మళ్ళీ చేతులు పెడుతున్నారు. ఎవరైనా తెలివి ఉంటే ఒకసారి అగ్నిలో చేయి పెడితే చేయి కాలిందనుకోండి, అర్థం చేసుకోవాలి. కానీ మన వైజ్ఞానికులు మూర్ఖత్వంగా మేము ప్రకృతిని జయిస్తాం, ప్రకృతిని నియంత్రిస్తాం అని ఎన్నో ప్రయత్నాలు చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే ప్రకృతి వైపరీత్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు కరోనా రూపంలో వచ్చింది, ఒకసారి వరదల రూపంలో వస్తుంది, ఒకసారి భూకంపం రూపంలో వస్తుంది, ఇంకోసారి తుఫాను సునామీ ఏదో ఒక రూపంలో. సో మనం ఈ విధంగా నియంత్రించలేము. ప్రకృతిని నియంత్రించాలంటే అది మనం భగవంతుడికి శరణాగతుడై భగవత్ భక్తి శక్తి ద్వారా మనము జీవితాన్ని జీవించినప్పుడు ప్రకృతి మనకు అనుగుణంగా సహకరిస్తుంది. అది మనం చూస్తాము ఇప్పుడు కూడా, ఇంకా ముందు అధ్యాయాల్లో కూడా, ఒక్కొక్కసారి ముందు వేరే వేరే పాస్ట్ టైమ్స్లో కూడా, పృథు మహారాజు ఇంకా వేరే వేరే అధ్యాయాల్లో కూడా, ఎప్పుడైతే యుధిష్ఠర్ మహారాజు పరిపాలించినప్పుడు, ఎవరైనా సరే అలా భగవంతుడు భక్తి సరిగ్గా చేసుకొని, ఇక్కడ బ్రహ్మదేవుడు కూడా భగవంతుడు శరణాగతుడై ఇక్కడ భక్తి చేసుకున్నందుకు కారణంగా ఇప్పుడు బ్రహ్మదేవుడు అక్కడ నియంత్రించగలిగాడు. ఆ ప్రకృతి యొక్క సమస్యని ఆయన ఎదుర్కోగలిగాడు, దాన్ని అతని శక్తితో నియంత్రించగలిగాడు, అది సంభవం. సో ఇలా ఎవరైనా భక్తుడు భగవంతుడికి సంపూర్ణంగా శరణాగతుడైన శుద్ధ భక్తుడు ద్వారా ఇటువంటి సమస్యలను ఎదుర్కోవచ్చు ఎంతో విజయవంతంగా. సో నెక్స్ట్ శ్లోకం చూద్దామంట. ఇప్పుడు దీని తర్వాత ఆయన సేవ స్టార్ట్ చేస్తారు, అది నెక్స్ట్ పార్ట్ అంతే అయిపోయింది. తద్విలోక్య వ్యద్వ్యాపి పుష్కరం యద్ అధిష్ఠితం అనేన లోకాన్ ప్రాగ్లీనాన్ కల్పితాస్మీత్య చింతయత్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే దాని తర్వాత ఈ యొక్క లోటస్, అదే మన పద్మపువ్వు, అందులో కాడ లోటస్ స్టెమ్, అప్పుడు పద్మపువ్వు నుంచి ఆయన లోటస్ స్టెమ్లోకి ఎంటర్ అవుతున్నారన్నమాట, అంటే ఎంటర్ అవ్వబోతున్నారు. నెక్స్ట్ దానికన్నా ముందు ఆయన చూస్తున్నారనమాట. ఇప్పుడు దీనికన్నా ముందు ఇక్కడ మొత్తం జలాల ద్వారా, ప్రళయం ద్వారా అన్నీ మునిగిపోయాయి, అందులో కొన్ని నాశనం కూడా అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ దాన్ని మళ్ళీ రిపేర్ చేయాలన్నమాట, డ్యామేజ్ అయిపోయాయి. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు వరదలు వచ్చేస్తే వరదలు వచ్చి ఎంత ఎంతో డ్యామేజ్ జరుగుతుంది కదా ఎప్పుడైనా, లేకపోతే ఎర్త్క్వేక్ వచ్చినా కొంచెం డ్యామేజ్ జరుగుతుంది. తర్వాత ఎర్త్క్వేక్ అయిపోయిన తర్వాత, లేకపోతే వరదలు అయిపోయిన తర్వాత, భూకంపం తర్వాత మళ్ళీ ఏవైతే ఇరిగిపోయాయో అన్నీ, ఏవైతే డ్యామేజ్ అయిపోయాయో మళ్ళీ వాటిని రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది. అలా అనమాట. ఇప్పుడు రాత్రిపూట బ్రహ్మదేవుడు పడుకున్నప్పుడు కొన్ని కొన్ని లోకాలే కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయాయి, కొన్ని కొన్ని మిగిలిపోయి. ఇప్పుడు ప్రభుపాదుల ద్వారా చెప్తారు ఇలా తపలోక, మహాలోక, బ్రహ్మలోక, సత్యలోక, ఇవి పైన లోకాలు వచ్చేసి ఆ లైక్ ఆ లోకాలు మాత్రం ధ్వంసం కావు సంపూర్ణంగా. బ్రహ్మదేవుడు నిద్రించినప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా నిద్రపోతారు కరెక్టే, కానీ లోకాలు మాత్రం సంపూర్ణంగా ధ్వంసం కావు ఈ యొక్క ప్రళయ జలాల ద్వారా మునిగిపోవన్నీ. ఓన్లీ కింది లోకాలు, మన భూలోకం, ఇవన్నీ కూడా మునిగిపోతాయి అన్నమాట, ఇవన్నీ బాగా డ్యామేజ్ అయిపోతాయి. సో అందుకే ఇప్పుడు వాటన్నిటిని కూడా మళ్ళీ సరిచేయాలనే విషయాన్ని గమనించాడనమాట బ్రహ్మదేవుడు. ఓ చాలా పనుంది ఇప్పుడు మనకి రిపేర్ మెయింటెనెన్స్. ఈ విధంగా ఇప్పుడు అన్ని బ్రహ్మదేవుడితో పాటు ఫస్ట్ బ్రహ్మదేవుడు పుట్టాడు అంటే మళ్ళీ నెక్స్ట్ పొద్దున అయిన తర్వాత మళ్ళీ బ్రహ్మదేవుడు భగవంతుడి నుంచి బయటకు వచ్చాడు. ఇప్పుడు బ్రహ్మదేవుడితో పాటు మిగతా అందరు జీవరాశులు అన్ని బ్రహ్మదేవుడి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు బ్రహ్మదేవుడు ఏంటంటే వాళ్ళందరికీ సరైన శరీరాలు నిర్మించి ఆ ప్రతి జీవరాశి అంటే జీవాత్మ యొక్క కర్మ గుణ అనుగుణంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క శరీరం, వారికి ఒక్కొక్క స్థానం, ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క స్థానం కల్పించాలి. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు రెడీగా ఉన్నారు, వాళ్ళు శరీరాన్ని ఆక్యుపై చేసుకొని వాళ్ళ యొక్క లోకాలకు వెళ్ళడానికి. కానీ ఇప్పుడు బ్రహ్మదేవుడు వాళ్ళ కోసం ముందు లోకాలని రెడీ చేసి తర్వాత శరీరాన్ని రెడీ చేయాలన్నమాట, అప్పుడు వీళ్ళు వెళ్ళి ఆక్యుపై చేసుకుంటారు. సో ఆ విధంగా పరిస్థితి అన్నమాట ఇప్పుడు. పద్మకోశం తదావిశ్య భగవత్ కర్మ చోదితః ఏకం యభాంక్షిత్ ఊర్ధ్వా త్రిదా భావ్యం ద్విసప్తద అంటే 2x7 14 తర్వాత ముందు త్రిదా. సో ముందు ఏం చేశారంటే ఇక్కడ బ్రహ్మదేవుడు ఆయన ఆ యొక్క పద్మపు యొక్క కాడ లోపలికి ప్రవేశించి అక్కడ తర్వాత చూశాడనమాట, ఓహో ఇది మొత్తం ఈ మన 14 లోకాలు అనేది మొత్తం ఈ పద్మపు మొత్తం అంతా వ్యాపించి ఉంది ఈ యొక్క బ్రహ్మాండంలో. సో దీన్ని మనం ఇప్పుడు క్లాసిఫికేషన్ చేయాలి, కొంచెం అన్ని మునిగిపోయి అన్ని అస్తవ్యస్తంగా అయిపోయి మళ్ళీ కొంచెం సరిగ్గా సెట్ చేయాలి అనేసి ముందు మూడు భాగాలుగా డివైడ్ చేశారనమాట, సెగ్రిగేట్ చేశారు. దాని తర్వాత విభజన మూడు భాగాలు చేసిన తర్వాత మళ్ళీ ఆ మూడు భాగాల నుంచి నెక్స్ట్ 14 ప్లానెటరీ సిస్టమ్, 14 లోపాలుగా ఈ మొత్తం భౌతిక ఈ బ్రహ్మాండంలో ఉన్న భౌతిక లోకాలన్నింటినీ కూడా 14 లోకాలుగా విభజన చేశారు. ద్విసప్తద, సప్త అంటే 7 కదా, ద్విసప్తద అంటే 2x7 14.
ఏతావాన్ జీవలోకస్య సంస్థా భేద సమాహృత ధర్మస్య హి అనిమిత్తస్య విపాక పరమేశ్చ్యసౌ.
దీని తర్వాత బ్రహ్మదేవుడు ఈ విధంగా భగవంతుడి యొక్క కృప వలన ఇతను ఎంతో మంచి సేవను చేయగలిగాడు, భగవంతుడి యొక్క ఇచ్చిన దివ్య జ్ఞానాన్ని ఉపయోగించుకొని. దీని ద్వారా ఈయన ఈ 14 నౌకల్ని సరైన విధంగా సృష్టించిన తర్వాత మళ్ళీ పునర్నిర్మించిన తర్వాత తద్వారా ఏంటంటే ఇప్పుడు అవి రెడీ అయిపోయాయన్నమాట. అన్ని జీవరాశులు సరైన శరీరాలు ధరించి అక్కడక్కడ ప్లానెట్స్ని రెడీ చేసేసారు. ఇప్పుడు మరి ఇంకా చాలా ఉన్నాయి సృష్టిలో, నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే మనము సర్గ విసర్గకు సంబంధించింది ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, సమయానికి సంబంధించి కూడా. సో మళ్ళీ దాని తర్వాత ఇంకా ఏం జరిగింది ఎలా జరిగింది అనే విషయం మనకి ఇక్కడ విదురుడు అడిగిన ప్రశ్న కారణంగా మిగతా చర్చ అనేది నెక్స్ట్ శ్లోకం నుంచి జరుగుతాయి. సో ఇంకా ఈ యొక్క శ్లోకంలో ఇంకొక పాయింట్ ఏంటంటే, అందుకనే మనకి ప్రభుపాల వారు ఇక్కడ రాశారు ఏంటంటే మన జీవరాశుల్ని జీవాత్మల్ని ఒక్కొక్కసారి ప్రతిబింబాన్ని కూడా అంటారు, ఎందుకంటే జీవాత్మలు అన్నీ కూడా ఉద్భవించిందంతా భగవంతుడి నుంచే. సో భగవంతుడిలో ఉన్న లక్షణాలే కొన్ని కొన్ని లక్షణాలు, భగవంతుడిలో ఎన్నో లక్షణాలు ఉన్నాయి అన్ని సంపూర్ణంగా ఉన్నాయి, కానీ మన జీవాత్మల్లో కొన్ని కొన్ని లక్షణాలు కొంత కొంత మాత్రలో ఒక్కొక్క జీవాత్మలో ఉంటాయన్నమాట. దానికి అనుగుణంగా వాళ్ళకి శరీరాలు, దానికి అనుగుణంగా వాళ్ళ గుణకర్మలు, దానికి అనుగుణంగా వాళ్ళకి శరీరాలని బ్రహ్మదేవుడు సృష్టిస్తాడనమాట. సో అవన్నీ విషయాలు కూడా మనము వచ్చే శ్లోకాల్లో వచ్చే క్లాసెస్లో చూద్దామంట, ఫ్రైడే నుంచి శుక్రవారం నుంచి. సో ఇక్కడే ఈరోజు మన యొక్క చర్చను ముగిద్దాము. హరే కృష్ణ, మీ అందరికీ ధన్యవాదాలు ఎంతో ఓపికగా విన్నందుకు. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జై, సమవేత గౌరవక్త వృందికి జై, శిల ప్రభుపాదకి జై, నితాయ్ గౌర్ సితనాథ్ ప్రేమనంది హరిహరి బోల్.